ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం. దేవాలయాల నిర్మాణము గురించి చేసే ప్రయత్నాలలో మొదటి ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాం అంటే, 3 గంటల సేపు ఇక్కడ జపానికి ఒక నిర్ణీతమైనటువంటి అవధి ఏర్పరచుకుంటున్నాం. పొద్దున్న 6 to 7, మధ్యాహ్నము 12:30 to 1:30, ఈవినింగ్ 5:30 to 6:30, 6:30 నుంచి 6:45 వరకు కుండలిని జాగరణకి సంబంధించినటువంటి 15 మినిట్స్ స్తోత్రంతో కలిపి. ఈ సాధన చాలా ముఖ్యం. ఎంత గొప్ప విద్య అయినా మీరు ఆ ప్రయత్నం చేయకపోతే లాభం లేదు. ఎవరింట్లో మేం చేసుకుంటాం అది అంతగా ఉపయోగపడదు. ఎవరింట్లో వాళ్ళు ఒక్కొక్క కొవ్వొత్తి పెట్టి చదువుకుంటే, అందరూ ఒక్కొక్క కొవ్వొత్తి తెచ్చి ఒక చోట పెట్టి చదువుకుంటే వెళ్తున్న తేడా వస్తుంది కదా. తెచ్చేది ఆ ఒక్క కొవ్వొత్తి, వెలిగించేది ఆ ఒక కొవ్వొత్తి. కానీ అందరూ కలిసి 24 కొవ్వొత్తులు ఇక్కడ పెట్టి చదువుకుంటే, తెచ్చింది ఒక్కొక్క కొవ్వొత్తి అయినా అందరికీ 24 కొవ్వొత్తులకు వెలుగు లభిస్తుంది. అది మర్చిపోయి సామూహిక సాధన యొక్క లక్ష్యాలు మర్చిపోయి పర్వములు, వ్రతాలు, పండుగలు ఇవన్నీ సామూహికంగా చేసుకోవాల్సింది. ఇప్పుడు కుంభమేళ ఉంది, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇంట్లో చేసుకుంటున్నాం, దాన్ని ఇంట్లో చేసుకోం, బయట చేసుకుంటాం, సామూహికంగా చేసుకుంటాం. అలాగే మన పండుగలు కూడా సామూహికంగా చేసుకోవాల్సినటువంటిది. సామూహికంగా చేసుకోవటంలో లాభం ఏంటి అంటే, ఋషులు చెప్పినటువంటిది, ప్రతి ఒక్కడూ ఋషి స్థాయిలో జీవించలేడు, ఋషి యొక్క త్యాగశీలత రాదు, ఋషి యొక్క అవిశాల హృదయం రాదు. కానీ ఆ సామూహికంగా చేసుకోవటం వల్ల లాభం ఏంటంటే, ఎవడి ప్రయత్నానికి తగినట్టు ఫలితం కాకుండా ఇంకా ఎక్కువ ఫలితంతో పాటు సంబంధం తెచ్చుకోవచ్చు. ఆ తెచ్చుకోవటం వల్ల సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారాలు ఏర్పడటం వల్ల ఇంకా వాడు తీవ్రమైనటువంటి కృషి జరుపుతాడు. అది కాకుండా ఈ సామూహికంగా చేసేటువంటి జపాలలో ఇంకొక లాభం ఉంది. సామూహికంగా జపం చేస్తున్నాం, ఏ విధంగా అయితే మీరు 24 కొవ్వొత్తులు ఒక చోట పెడితే మీకు 24 కొవ్వొత్తుల యొక్క విలువ వస్తుందో, 24 మంది కలిసి ఒక మంత్రాన్ని ఉచ్చారణ చేస్తే 24 మంత్రశక్తి యొక్క మనోవైజ్ఞానిక ప్రెషర్ వ్యక్తి మీద పడుతుంది. ఇంకా 24,000 గాయత్రి మంత్ర జపం ఒక అనుష్ఠానానికి సమానం. 24 రోజుకి 1 గంట సేపు చేస్తే 24,000 అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక అనుష్ఠానం చేసినంత లాభం వస్తుంది. అది 3 కోట్ల 24 కలిసి చేస్తే. అదేంటి మంత్ర జపం యొక్క సంఖ్యాబలం. ఇది కాకుండా యజ్ఞం చేస్తాం ఇక్కడ మనం. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మంత్రశక్తిని మనం సూక్ష్మీకృతం చేస్తున్నాం. సూక్ష్మీకృతం చేయటం వల్ల ఏమవుతుంది, ఉచ్చలోకానికి వెళ్తుంది. ఉచ్చలోకానికి వెళ్లి అది తన మంత్రానికి అనుకూలమైనటువంటి ఆలోచన విధానాలను ఆకర్షిస్తుంది. అది మేఘాలు ఏర్పడతాయి. ఆ మేఘాలు తిరిగి ఏమవుతాయి, వర్షిస్తాయి. క్లౌడ్స్, మేఘాలు వర్షించడానికి హెలికాప్టర్స్ మీద వెళ్లి సిల్వర్ ఐడైడ్, సిల్వర్ క్లోరైడ్ సాల్ట్ జల్లుతారు. జల్లితే అక్కడే అది వర్షిస్తుంది. పర్జన్య ఏర్పడింది, మేఘం ఏర్పడింది, మళ్ళా ఇక్కడ మీరు గాయత్రి మంత్రం జపం చేశారు, ఏమవుతుంది, ఆ ఏర్పడినటువంటి మేఘం మళ్ళా ఇక్కడే వర్షిస్తూ ఉంటుంది. ఇలాగే ఒక సైక్లిక్ ప్రాసెస్ లో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు జరిగిందనుకోండి, అది అప్పుడు ఆ స్థలం ఏమైపోతుంది, నిరంతరము ఆ మంత్రాది దేవత యొక్క శక్తి యొక్క అనుగ్రహ వర్షానికి కారణమవుతుంది. అది దేవాలయాల యొక్క వెంకాతం ఉన్నటువంటి విజ్ఞానం. మరి ఇప్పుడు దేవాలయాలలో అనుగ్రహ వర్షం ఎందుకు రావటం లేదు అంటే, దేవాలయాల్లో సాధన ఎక్కడ జరుగుతుంది, దేవాలయాలలో యజ్ఞం ఎక్కడ జరుగుతుంది, దాన్ని మళ్లీ మనం తీసుకొచ్చి పెట్టాలి. తెప్ప అది ఎక్కడ తప్పు జరుగుతుందో, దేవాలయాల నిర్మాణం సరిపోదు, దేవాలయాలు ఆ మంత్రాది దేవత యొక్క అక్కడ పెట్టినటువంటి దేవత యొక్క అనుగ్రహ వర్షానికి నిరంతరము కారణం అవ్వాలి. విద్యాలయాలలో విద్య ఎలా బోధిస్తున్నామో దేవాలయాలలో ఆ దేవత్వ కిరణాలు నిరంతరం వర్షిస్తూ ఉండటానికి మనం ఇక్కడ బీజారోపణ చేస్తున్నాం. అంచేత ఆ సాధనా కాలము గుర్తుంచుకోండి, మార్నింగ్ 6 to 7, 6 వచ్చేయండి 2 నిమిషాల ముందు. వీలుంటే ఎవరి ఆసనాలు వాళ్ళు, వీలుంటే డ్రెస్, కలర్స్ చెప్పాను కదా, తెలుపు, ఎరుపు, పసుపు. మధ్యాహ్నం 12:30 to 1:30, సాయంత్రం 5:30 to 6:30 గాయత్రి మంత్రం చెప్పం, దాని తర్వాత కుండలి జాగరణ సాధన 5 నిమిషాలు చేస్తాం. కానీ దానికి ముందు 10 నిమిషాలు ఆ స్తోత్ర పారాయణ చేయాల్సి వస్తుంది, మంత్ర జపానికి సంబంధించింది. ఇది మోర్ ఇంపార్టెంట్ లెక్చర్ కంటే, అది గుర్తుంచుకోండి. భగవంతుడి యొక్క శక్తి చాలా గొప్పది అని ఎన్నిసార్లు వింటే ఏం లాభం? ఆ శక్తిని మీరు ఉపయోగించుకోవాలి అంటే ఈ సాధనా కాలాన్ని గుర్తుంచుకుని ఆ సాధనా కాలానికి 5 నిమిషాలు ముందే వచ్చేసి డిస్టర్బ్ చేయకుండా, కనీసం అక్కడ మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఇంకా మీరు జాగ్రత్తగా పాటించగలిగితే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు నిర్ణీతమైనటువంటి స్థలాలు నిర్ణయించుకోండి. ఆ స్థలము ఆ సాధన అవధిలో మీరే కూర్చోవాలి అక్కడ. ఈ విధంగా ఏమవుతుందంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రాకృతిక శక్తులున్నాయి, అవి మనం దర్శించలేం కానీ పిల్లలు దర్శించగలరు. భూమికి సంబంధించినటువంటి దేవతలు, జలానికి సంబంధించినటువంటి దేవతలు, అగ్నికి సంబంధించినటువంటి దేవతలు, వాయుతత్వానికి సంబంధించినటువంటి దేవతలు, ఈ నలుగురు దేవతలు ఒక్కొక్క స్థలం మీద వాటి యొక్క అధికారం ఉంటుంది. మీరు కనుక ప్రతిరోజు ఒకే చోట కూర్చుని సాధన చేయటం వల్ల దానికి తగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి భూత దేవతలు, భూతతత్వ దేవతలు ఆకర్షితమయ్యి ఆ స్థలానికి విశేషమైనటువంటి శక్తి ఇస్తారు, అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది. అందుకే మీ ఇంట్లో కూడా మీరు చేసుకునేటప్పుడు ఒకే స్థలంలో ఒకే టైంలో కనుక కూర్చుంటే, ఇప్పుడు ఎలాగైతే మనందరూ ఒక టైం పెట్టుకుంటే ఎలాగైతే ఇక్కడికి రాగలుగుతున్నాము, మనకి తెలియనటువంటి అయినా వాటి ఉనికి ఉన్నది కనుక ఆ తత్వముల యొక్క కణాల యొక్క అధిదేవతలు మనం ఎలాగైతే విశాల ప్రపంచంలో వాళ్ల ప్రపంచం ఉంది, వాళ్ళు కూడా ఈ రుచి కలిగినటువంటి కణాలు మీ చుట్టూరా జారుతాయి. జారటం వల్ల ఏం లాభం అవుతుంది? మీ శరీరంలో భూతత్వంలో ఏదైనా లోపం ఉంటే ఆ భూతత్వాది దేవత దానికి అనుగుణ్యంగా ఉన్నటువంటి కణాలు వస్తాయి కనుక దాన్ని మార్చివేయగలుగుతుంది. అక్కడ చాలా చోట్ల కొన్ని చోట్లకు వెళ్తే రోగాలు పోతూ ఉంటాయి, చూసి ఉంటారు మీరు, చెప్పుకుంటూ కూడా ఉంటాం అక్కడ పెట్టే రోగం పోవచ్చు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ తత్వాది దేవత కణాలు అక్కడ ఎందుకో చేరాయి. మనం శాస్త్రీయంగా చేర్చుకుందాం, వాటిని క్రమబద్దంగా చేర్చుకుందాం. దేవాల యొక్క లక్షణం కూడా అదే, టైం పడుతుంది అదంతా, ఒక రోజు 2 రోజులు మనం చేయలేము. కానీ మీరు ఆ ప్రిన్సిపల్స్ అర్థమవుతాయి. ఇక్కడైనా నీళ్లలో అయినా ఖచ్చితంగా ఒక జాగా నిర్ణయించుకోండి. డాబా మీదైనా అవ్వచ్చు, అది కిందనైనా అవ్వచ్చు, ఎక్కడైనా మీకు లక్షణం సాధ్యమైనంత వరకు తక్కువ డిస్టర్బెన్స్ ఉండేది, సాధ్యమైనంత వరకు. అసలు బాహ్య ప్రపంచం యొక్క డిస్టర్బెన్స్ మిమ్మల్ని గందరగోళం ఏం చేయకూడదు. నవల్ చదువుకుంటున్న వాడిని చుట్టుపక్కల వాతావరణం ఏం డిస్టర్బ్ చేయకపోతే చూసి ఉంటారు కదా ఎంత గందరగోళంలో నవల్స్ చదువుతూ ఉంటాం. టీవీ ఉంటూ ఉంటుంది, పిల్లలు ఆడుస్తూ ఉంటారు, ఎవరో వచ్చి భోజనం పెట్టమంటారు. కానీ నవల యొక్క రుచి మిమ్మల్ని బయటకి రానివ్వకపోతే జపం మీరు చేసుకోలేరా ఎక్కడ పడితే అక్కడ, అది వేరే విషయం. కానీ జపం చేసుకుంటున్నాం, ఒకే చోట చేసుకుంటే వచ్చే లాభాలు మీకు తెలిసినప్పుడు ఇళ్లలో కూడా ఒకే చోట, ఇక్కడ కూడా ఒకే చోట ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పరచుకోండి. ఏర్పరచుకున్న తర్వాత ఇవాళ సాధనాత్మక వివరణలో తపశ్చర్యల గురించి మాట్లాడుకుందాం. మనం 3 రకాలైనటువంటి కర్మలు ఉంటాయి, సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. మొత్తము భారతీయ ఆధ్యాత్మికత ఈ మూడింటి మీద ఆధారపడింది. ఇది కూడా గాయత్రి యొక్క 3 పదాలలోనూ భూ, భువ, స్వహలో వచ్చేస్తుంది. ఆ గాయత్రి యొక్క సర్వజనీనత అందువల్ల సంచిత కర్మ మూట మూస్తున్నాం మనం. అనేక జన్మల నుంచి అనేక పనులు మనం చేస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, చెడు పనులు చేస్తున్నాం. ఇక్కడ మనకి మంచి చెడు అనేది ఎలాగే అర్థం చేసుకుంటున్నాం మనం? సుఖంగా, బాధ కలగకుండా జీవించగలిగితే వారు చాలా అదృష్టవంతుడు అని. రకరకాలైనటువంటి బాధ్యతలు, రకరకాలైనటువంటి మనస్సుకి నచ్చని, శరీరానికి కష్టం కలిగజేసేటువంటి పరిస్థితులు ఏర్పడితే కర్మ బాగోలేదు. అలాంటి కర్మల గురించి మాత్రం మనం ఇక్కడ మాట్లాడుకోవటంలే. మనం ఎలాంటి కర్మల గురించి మాట్లాడుకుంటున్నామో దాన్ని మనం ఎప్పుడూ మన మనస్సులో నిరంతరం గుర్తుంచుకోవాలి. పరిణామ క్రమములో, ఉన్నతి మార్గములో వెళ్లటానికి ఏది చేయవలసి ఉంటున్నదో అది కరెక్ట్, మంచిది. అది ప్రపంచము, సంపూర్ణ మానవాళి, సంపూర్ణ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇది మంచిది అని చెప్పినా, మీ యొక్క విశేషమైనటువంటి జీవాత్మ పరిణామ క్రమములో ముందుకు వెళ్లటానికి అది ఉపయోగపడకపోతే అది పాపము. ఇంత నిరంతరము మనము సృష్టి క్రమము, పరిణామ క్రమం గురించి చర్చించుకుంటూ ఉంటాం. సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మలలో ప్రకృతి గమనించేది మీ యొక్క పరిణామ క్రమంలో ముందుకు తొయ్యటానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడితే మీరు ముందుకు వెళ్ళగలరు అది గమనిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ విశేష సృష్టి యొక్క లక్షణాన్ని మీరు గుర్తుంచుకుంటే తప్ప ఋషులు అందించినటువంటి తపశ్చర్యల యొక్క అంతరార్థం మీకు తెలియదు. తపశ్చర్య ఎందుకు అంటే ఈ తపస్సు చేసిన తర్వాత మీకు ఉద్యోగం చేయడానికి కాదు, ఈ తపస్సు చేసిన తర్వాత కూతురు పెళ్లి అయిపోవటం కోసం కాదు, ఈ తపస్సు చేశాక కొడుకు ఉద్యోగం రావటం కాదు, ఈ తపస్సు చేశాక మీ మీద ఏదైనా బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలు నివారణ అయిపోవటం కోసం మాత్రము కాదు. గుర్తుంచుకోండి, దేవాలయానికి కానీ ఆధ్యాత్మ విద్య దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాము అంటే మనం ఎందుకు పుట్టాము అనేటటువంటి రహస్యాన్ని తెలుసుకుని మనం ఎందుకు పుట్టామో దానికోసం మాత్రమే వెళ్ళాలి, దానికోసం మాత్రమే మన ఆచరణలు జరగాలి. షోపెన్హైర్ అని ఒక జర్మన్ ఫిలాసఫర్, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త, ఒకసారి చాలా అతను ధనవంతుడు, చాలా విశాలమైనటువంటి తోటలు, ఇల్లు ఉన్నాయి. ఒకరోజు రాత్రి నిద్ర పట్టక తోటలోకి వచ్చాడు, చీకటిగా ఉండే తోటమని ఎవరిచ్చారు గమనించుకోలేదు, ఎవరెక్కడ ఎందుకు వచ్చావన్నాడు. అదే తెలియక అవస్థపడుతున్నాను రా అన్నాడు. తోటమని కన్ఫ్యూజ్ అయిపోయాడు, గొంతుగా విన్నాడు, అర్థమైంది మన బాసే అని, కానీ జవాబు అర్థం కాలేదు. వచ్చావు, ఈ రెండింటి ప్రశ్నలకి మన దగ్గర కూడా జవాబు లేదు. కానీ భారతీయ ఆధ్యాత్మికత అతి స్పష్టమైనటువంటి జవాబిస్తుంది. అసలు నేను ఏ విధమైనటువంటి అనుమాన పడక్కర్లే, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి కరెక్షన్ చేసుకోవాలి నేను, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ప్రాణి కూడా ఆఖరికి ఒక దోవ యొక్క ఉనికి ఎందుకు వచ్చింది, పరిణామ క్రమములో ఆ దోమ ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడికి ఎదుగుతోంది, దగ్గర నుంచి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళబోతున్నాడు. మనం చెప్పినాం కదా భవిష్యత్ బ్రహ్మ ఎవరో, మనందరికీ తెలుసు కదా భవిష్యత్ బ్రహ్మ ఎవరో అంటే తెలుస్తోంది కదా, ఎక్కడి నుంచి ఎలాంటి కర్మలు చేసుకుంటే బ్రహ్మత్వం ప్రాప్తిస్తుందో, ఎన్ని వేల సంవత్సరాలు అతని యొక్క రాజ్యకాలము, శాసనకాలం ఉందో మనకు తెలుస్తోంది కదా. ఈ పూర్తి వివరాలు భారతీయ ఆధ్యాత్మికత మీకు అందజేస్తుంది, మిల్లిమిల్లిగా దాన్ని మనం చదువుకుందాం కూడా. కానీ మొట్టమొదట ఈ మూడు కర్మలు, సంచిత, ప్రారంభ, ఆగామి, వీటిని చాలా జాగ్రత్తగా మనం వివేచన చేసుకుని 12 రకాలైనటువంటి తపశ్చర్యలు గాయత్రి మంత్రశాస్త్రం మనకి తెలుపుతుంది. ఈ 12 రకాలైనటువంటి తపశ్చర్యలు సూర్యుడు 12 గ్రహాలలో తిరుగుతున్నప్పుడు చేయటానికి వీలుగా ఉండేటువంటి తపశ్చర్యలు ద్వాదశ ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా. అంటే ప్రకృతితో సంబంధం ఇదంతా కూడా నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనేటువంటి ఫార్ములా ప్రతి చోట ఉపయోగపడుతుంది మీకు. ఈ భావన మనస్సులో ఉంచుకుని కర్మ సిద్ధాంతాన్ని కొంచెం అర్థం చేసుకుని అది తపశ్చర్యగా మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇవాళ తెలుసుకుందాం. 12 తపస్సులు సంచిత కర్మ 100 ఉంది అనుకుందాం. ఏంటి సంచిత కర్మ? అందులో కొంత ఈ జన్మకి ముందు అనేక జన్మలు ఎత్తుంటాం మనం. ఆ అనేక జన్మ పరంపరలలో మొత్తము మనం చేసినటువంటి పరిణామ క్రమానికి ప్లస్ గా ఉండేది, పరిణామ క్రమానికి మైనస్ గా ఉండేటువంటి కర్మలు సంచిత కర్మ. కొన్ని మనం చేసినటువంటి పనులు పరిణామ క్రమానికి, ఎవరి యొక్క పరిణామ క్రమానికి? ఈ జీవాత్మ యొక్క. ఎవడైతే తపస్సు చేయబోతున్నాడో ఆ జీవాత్మ యొక్క పరిణామ క్రమానికి అనుకూలంగా చేసి ఉంటాడు, దాన్ని శుభ కర్మలు అంటాం. కొన్ని కర్మలు ఆ జీవాత్మ యొక్క పరిణామ క్రమానికి అనుకూలంగా లేనటువంటివి చేసి ఉంటాడు, దాన్ని అశుభ కర్మలు అంటాం. లేకపోతే మంచి వాటిని, అనుకూలమైనటువంటి వాటిని పుణ్యకర్మలు, అననుకూలమైనటువంటి వాటిని పాపకర్మలు అంటాం. ఇది సంచిత ఒక మూట యాడవుతూ ఉంటుంది, తీసేస్తూ ఉంటాం, కలుపుతూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. ఈ జన్మ ఎత్తక ముందు శరీరాన్ని వదిలేశాం, అక్కడి నుంచి మొదలాడదాం. తపస్సు యొక్క విశేష సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే కిందటి జన్మలో చనిపోయాం. రెండు పదాలు అర్థం చేసుకోండి. చనిపోబోతున్నప్పుడు ఏ మానసిక స్థితి మీది అవుతుందో అది డామినెంట్ ఫ్యాక్టర్. ఈ జన్మలో మనం ఏ సంస్కారాలను తీసుకొచ్చాము, సంచిత కర్మలో ఏ ప్రారంభ కర్మని మనం తీసుకొస్తామో దానికి మూలభూతమైనటువంటి బీజాలు శరీరాన్ని వదిలేసే ముందు వచ్చేటటువంటి చివరి క్షణాలలో ఉండేటటువంటి ఆలోచనల పరంపర నిర్వహిస్తుంది. ఇంకా ప్రారంభ కర్మ అంటే ఏంటి? ప్రార్థమే కదా. ఈ జన్మలో మీరు టైం పీరియడ్ పెట్టి వస్తారు, ఓ 100 ఏళ్ళు బతుకుతాను, ఓ 50 ఏళ్ళు బతుకుతాను, 3 నెలలు మాత్రమే బతుకుతాను, 15 సంవత్సరాల పాటు బతుకుతాను. ఈ మృత్యు యొక్క లిమిటేషన్ ఉందే అది జీవాత్మ నిర్ణయించుకునేదే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేది. పరమాత్మ ఏం నిర్ణయించాడు? జీవాత్మే నిర్ణయించాడు. అవును, జీవాత్మ అంటే నువ్వే నిర్ణయించుకున్నప్పుడు ప్రారంభ కర్మ ఏంటో నీకు తెలిస్తే మృత్యుని మార్చుకోవచ్చు కూడా. ప్రారంభ కర్మ తెలియాలి. నేను కాలేజీలో ఎంఎస్సీ జాయిన్ అవుతున్నాను, 2 ఏళ్ళు చదువుతున్నాను అంటాడు. 2 ఏళ్ళ తర్వాత యూనివర్సిటీ బయటకు వచ్చేయాల్సిందే. కాదు, నేను ఇంకా యూనివర్సిటీలోనే ఉంటానంటే ఏం చేయాలి? ఇంకో కోర్సులో జాయిన్ అవ్వాలి, ఇంకో 2 ఏళ్ళు యూనివర్సిటీలో ఉండొచ్చు, ఇంకా ఉండాలి, ఇంకో 2 ఏళ్ళు చదువు, ఇంకో కోర్సు. అర్థమైంది కదా? అంచేత ప్రారంభ కర్మని నిర్ణయించుకునేటప్పుడే అంటే ఆ కిందటి జన్మలో శరీరాన్ని మనం వదిలేస్తున్నప్పుడే ఈ జన్మలో మీరు ఎక్కడ పుడతారు, ఎప్పుడు చచ్చిపోతారు అనేటటువంటి 2 బిందువులు మీరు నిర్ణయించుకుంటారు. చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత సుషలోకాలకి వెళ్దాం మనం. వాటి గురించి ఈ గాయత్రి మంత్ర సాధనలోనే తర్వాత ఎప్పుడైనా మనకు వస్తుంది. భువ అనేటటువంటి వ్యాహృతిలో ఈ రహస్యాలన్నీ చెప్పబడతాయి. తర్వాత ప్రస్తుతం మనం సుషలోకానికి వెళ్ళామంటే ఇది భౌతిక శరీర ధారణం కాము. ఆ శిశు లోకాలలో మీరు నిర్ణయం చేసుకున్నారు ఎక్కడ పుట్టాలో. ఎక్కడ పుట్టాలో అంటే భారతదేశంలో ఫలానా తల్లిదండ్రులకి అని కాదు. నేను ఈ ప్రారంభ కర్మను అనుభవించాలి. సంచిత కర్మ ఉంది కదా, సంచిత కర్మలో శుభకర్మలు ఉన్నాయి, అశుభకర్మలు ఉన్నాయి. నెక్స్ట్ బర్త్ లో ఎంత శుభకర్మలు ఎంత అశుభకర్మల్ని నేను అనుభవిస్తానో నిర్ణయం తీసుకునేది కూడా నువ్వే. మళ్ళా భగవంతుణ్ణి వాణ్ణి తిట్టకండి. You are the sole proprietor. for everything you do and act. Nirnayinchukundam. Emani nirnayinchukundam? Edo inta o 10% shubha karmalu, o 20% ashubha karmalu nenu jeevinchadalchukunnanu. సూక్ష్మ జగత్తులోకి వెళ్ళిన తర్వాత సూక్ష్మ జగత్తులో కర్మాది దేవతలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి నీ అప్లికేషన్ ఉంటుంది, ప్రాసెసింగ్. వాళ్ళు కూడా నిన్ను ఏం క్వశ్చన్ చేయరు, నీ ఇష్టం. నువ్వు 10% లో మాట్లాడుకుంటున్నా కదా, 100 ఉంది అనుకుని 100 శుభకర్మలు 20 అశుభకర్మల్ని నేను అనుభవించదలుచుకున్నానయ్యా నెక్స్ట్ బర్త్ లో. అప్పుడు నీకు ఏది అనుకూలమైనటువంటిదో వాళ్ళు నిర్ణయిస్తారు, చెప్తారు. ఇది ఇదంతా ఉందయా ఎర్త్ లో, అమెరికా ఉంది, ఇంగ్లాండ్ ఉంది, ఆఫ్రికా ఉంది, ఆఫ్రికన్ జనరల్స్ ఉన్నాయి, లేకపోతే ఇలాగా ప్రైమ్ మినిస్టర్ ఫ్యామిలీ ఉంది, ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫ్యామిలీ ఉంది, నువ్వు ఎక్కడ పుట్టదలుచుకున్నావు నిన్న అడగదు. అది నువ్వు ఏదైతే 10% శుభకర్మలు 20% అశుభకర్మలు అనుకున్నావో దానికి ఇంతకంటే మంచి తల్లిదండ్రులు నీకు దొరకరు. ఇంతకంటే మంచి కరెక్ట్ కాదు, అది దొరికిన దాన్ని బట్టి నువ్వు సర్దుకోవటమే. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేచర్ లో ఉండదు. నువ్వేదో ఎర్ర రంగు పట్టకున్నావు వెళ్ళావు, నీకు కావాల్సిన రంగు దొరకదు, ఉన్న రంగుల్లో సెలెక్ట్ చేసుకోవాల్సిందే కదా. సెలెక్ట్ చేసుకున్నావు, ప్రారంభ కర్మ స్టార్ట్ అయింది. సంచిత కర్మలో 10% శుభకర్మ కిందకి దిగింది, 20% అశుభ శుభకర్మ కిందకి దిగింది. తల్లి గర్భంలో నువ్వు నిర్ణయించుకున్నటువంటి ఈ పర్సంటేజెస్ ప్రకారము ఎలాంటి శారీరక కామమయ మనోమయ శరీరాలు ఏర్పడాలో కర్మాది దేవతలు తయారు చేస్తారు. వాటిని మనం పితృదేవతలు అంటాం, ద న్యూనార్ గాడ్స్ అంటాం ఇంగ్లీష్ లో. చంద్రమండలాధిపతి దేవతలు లేక పితృదేవతలు అంటాం. శరీరం నిర్మించబడింది, కానీ ఈ శరీర నిర్మాణానికి కారణం ఎవరు? పితృదేవతలా? నువ్వు నిర్ణయించుకున్నావు 10% శుభకర్మ 20% అశుభకర్మ కావటానికి ఇదిగో ఇలాంటి వాతావరణం కావాలి కనుక ఆ తల్లిదండ్రులు వస్తారు. ఆ తల్లిదండ్రులలోనే మళ్ళా ఆ తల్లి యొక్క గర్భంలో పితృదేవతలే పనిచేస్తారు మళ్ళా అక్కడ. కానీ మళ్ళా వాళ్ళు ఇది పెట్టుకుంటారు, వీడికి ఎలాంటి శరీరం కావాలని కోరుకున్నాడు దానికి తగినట్టు శరీరం ఏర్పడుతుంది. అక్కడ కావాల్సినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్లు కానీ, చెవులు వినిపించకపోవడం కానీ, కళ్ళు కనిపించకపోవడం కానీ, ఇలాంటి రోగాలతో పుట్టుతారు కదా, పుట్టుకతో వచ్చేటటువంటి హార్ట్ ట్రబుల్స్ అవి ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? మళ్ళా నువ్వే. పితృదేవతలేం కాదు, నువ్వే. నువ్వు నిర్ణయించుకున్నావు, ఆ నిర్ణయం కూడా నీదే. నిన్నెవడు బలవంతం పెట్టలేదు, కానీ పరిణామక్రమం మాత్రం నిరంతరం దర్శీలు అవుతూ ఉంటుంది. అది ఆగదు, అది నువ్వు అందులో పాలు పంచుకుంటావా పాలు పంచుకోవాలి నిర్ణయం కూడా నీదే. పాలు పంచుకోక బయట పడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, నారదుడు, సనత్ కుమారుడు, వీళ్ళందరూ అసలు మీరు పరిణామక్రమానికి రావే రావుకో అన్నారు బ్రహ్మతో. అప్పుడు మళ్ళా ఇంకోళ్ళని సృష్టించుకోవాల్సి వచ్చింది ఆయన. కానీ ఆ పరిణామ క్రమంలో నేను పాలు పంచుకోను అనేటటువంటి పాపము ఈనాటికి వాళ్ళని అన్నాడు. పాపం అంటే పుణ్యం, పాపం అంటే అర్థం చెప్పాను కదా. పరిణామ క్రమానికి సహకరించకపోవటం పాపం, పరిణామ క్రమానికి సహకరించటం పుణ్యం. మళ్ళా పుణ్యం పాపం, నారదుడికి పాపం ఏంటండి అని అడగండి. అక్కడ పాపం పుణ్యం ఏం లేదు, చేయలేదంతే. దానికి బాధ్యతగా ఏం చేయాల్సి వస్తుంది? మనమందరం పరిణామ క్రమంలో ముందు వెనక తిరిగితేనే ఆయన మాత్రం అందరినీ గమనించుకోవాల్సి వస్తుంది. చచ్చినట్టు సూపర్వైజర్ గా పరిణామ క్రమాన్ని అంత సులభంగా నువ్వు దాటలేవు. ప్రకృతిలో భాగమే కదా, నువ్వు ఎక్కడ పోతావు పాలకు వేస్ట్ చేసుకోగలవు టైం. అర్థమైందా? పుట్టావు, దానికి కావలసినటువంటి శరీరము, దానికి కావలసినటువంటి ధర్మాలు, దానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంతో డెవలప్ అయ్యావు. డెవలప్ అయ్యాక వాడు చదవవలసినటువంటి చదువు ఎలిమెంటరీ స్కూల్ వీధి బడిలో చదవాలనుకో, వాడి ప్రారంభ కర్మ వల్ల. ప్రారంభ కర్మ అంటే ఏంటో అర్థమైందా? ఇప్పుడు సంచిత కర్మలోని 10%, సంచిత కర్మలోని అశుభ కర్మలోని 20, అది 10-20 మళ్ళా ఖచ్చితం కాదు, నువ్వు తీసుకున్న ఉదాహరణ చెప్పాను నేను. దాని కొరకు వాడు వీధి బడిలో చదవాల్సింది పోయి తల్లిదండ్రులు డబ్బున్న వాళ్ళు కనుక వాళ్ళని తీసుకెళ్లి డూమ్ స్కూల్లో జరిపించారనుకోండి ఏమవుతుంది? వాడు ఏ ప్రారంభ కర్మను పూర్తి చేసుకోవటానికి వచ్చాడో ఎలిమెంటరీ స్కూల్లో వీధి బళ్ళు చదివి దాన్ని వాడు పూర్తి చేసుకోలేకపోతాడు. ప్రమాదం ఏం జరిగిపోదు, దాన్ని పూర్తవుతుంది. అక్కడ అలా ఉంటుంది, అమృత అక్కడక్కడ పడి ఉంటుంది. అలా డూమ్ స్కూల్లో చదువుకుంటాడు, కొత్త సంచిత కర్మ వస్తుంది. అంతేగా ఏమైపోదు, నాశనం అయిపోదు, ప్రమాణం ఏం జరగదు. అంతే కంగారు పడిపోతుంది. ఏమవుతుందని ఏ కొత్త సంచిత కర్మ వస్తుంది, ఇంకో రకమైనటువంటి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అది పరిణామక్రమానికి ఉపయోగపడేది తింటే శుభకర్మ అంటాం, పరిణామక్రమానికి ఉపయోగపడకపోతే అశుభకర్మ అంటాం. అది ద్వైతా తత్వాన్ని కూడా ఏం లేదు అక్కడ, అది నువ్వు ఉపయోగించుకోవటంలో ఉంటుంది. పరిణామక్రమానికి దాన్ని సవ్యంగా ఉపయోగించుకోగలిగితే ఎక్కడున్నానైతే, పరిణామక్రమంలోకి ఉపయోగించుకోకపోతే కరెక్ట్ గా నువ్వు వీధి బడిలో చదవాల్సినటువంటి సంచిత కర్మ తెచ్చుకుని నిన్న అక్కడ నువ్వు దీన్ని మర్చిపోయావు అనుకో, ఏమవుతుంది? అక్కడ కూడా నువ్వు ఇంకో అశుభ సంచిత కర్మ చేసుకోవచ్చు. అంచేత అశుభ సంచిత కర్మ శుభ సంచిత కర్మ ఎక్కడైనా అవుతుంది. మళ్ళా అంచేత అక్కడ వెళ్ళిపోతే ఏమైపోయింది మాస్టర్? ఏమవదు. అక్కడ కూడా నిర్ణయం ఎవరిది? నీదే, నీదే. ఎవరిది కాదు, మా నాన్న అలా చేశాడు సార్, మా అమ్మ అలా చేసేసింది సార్, వాళ్ళేం చేయరు. దేన్నైనా ఉపయోగించవలసింది నువ్వే చేశావు. డూన్ స్కూల్లోకి వెళ్ళిపోయావు, చదవాల్సింది ఎక్కడ నువ్వు? అంచేత ఖచ్చితంగా ఏం జరిగింది అంటే, నువ్వు ఏ ప్రారంభ కర్మలోటి పూర్తి చేసుకోవటానికి ఆ జన్మలో నిర్ణయించుకున్నావో అది చిన్నప్పుడు పూర్తి కాలే. కొత్త శుభాశుభ కర్మలు వచ్చాయి, ఇంకా ఆస్త పైకి వెళ్ళావు. యువకుడు అయ్యో పెళ్లి చేసుకోవాలి, ఒక విశేషమైనటువంటి సంచిత కర్మను కలిగినటువంటి స్త్రీ నీకు భార్య అవుతే ఈ జన్మలో నీకున్నటువంటి ప్రారంభ కర్మ బ్యాలెన్స్ అయ్యేది. దాన్ని కాకుండా కట్నమనో ఇంకో లాభాలను ఇంకోటనో చేసుకున్నాం మనం, మళ్లీ ప్రమాదం లేదు. అలా చేసుకున్నా పరిణామక్రమానికి అనుకూలంగా నువ్వంటే శుభకర్మలు వస్తాయి, పరిణామక్రమానికి విపరీతంగా వెళ్తే అశుభ కర్మలు వస్తాయి. అయినా ఈ జన్మలో నువ్వు ఏ ప్రారంభ కర్మలోతే చేసుకున్నావు అది పూర్తి కాదు. మళ్ళీ ఆ మూట బ్యాక్ చదువుకోలేదు, ఎవరితో పెళ్లి చేసుకోవాలో వాళ్ళతో పెళ్లి చేసుకోలేదు. పిల్లలు గ్యారంటీగా ఎవరు పుట్టాలో వాళ్ళు పుట్టరు, అసంభవం కదా. ఇంకా ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇవి రెండు కూడా నువ్వు ఏ ప్రారంభ కర్మ 10-20% కిందకి దిగావు మూటతో దానికే అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో తెచ్చుకోలేదు కనుక ఇంకో రకమైనటువంటి పిల్లలు పుడతారు. అక్కడ కర్మాది దేవతలు తెలుసు కదా, వాళ్ళు బ్యాలెన్స్ చేసేసుకుంటారు. ఆ పుట్టవలసిన 3-4 పుట్టరు. ఈ అడ్డదిద్దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది ఆధ్యాత్మిక జగత్తులో. దానికి కారణం మనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేటటువంటి అవగాహన భారతీయ శాస్త్రానికి విరుద్ధం. కానీ కర్మాది దేవతలు ఏం చేస్తారు? ఎక్కడ వాళ్ళకి లింక్ దొరకటంలే, ఎక్కడ లింక్ దొరకకపోతే అసలు ఒడ్డు కొండ అన్నాడు. ఒడ్డు పొంది అంటే ఏం ప్రమాదం జరిగింది? సూక్ష్మ జగత్తులో ఆ దేశకాల పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులకి ఎవరు ఎక్కడ పుట్టాలో ఆ పరిస్థితుల్లో పుట్టకపోవటం వల్ల సంచిత కర్మ పెరిగిపోతుంది. దానిని పాపభారం పెరిగింది అంటాం మనం. కలియుగంలో పాపభారం పెరగటం వల్ల భూదేవి అన్నంలో ఆడిపోతుంది అంటే అంతరార్థం అది, విశుద్ధమైనటువంటి విజ్ఞానం అది. ఎందుకు పెరిగిందో అర్థమవుతోంది కదా. మరి తర్వాత చూద్దాం. అసలు ఇక్కడ మనం గాయత్రీ సాధనలోని ద్వాదశ తపస్సులకి లింక్ ఏంటో చెప్తున్నాను నేను. పిల్లలు పుట్టారు, ఇప్పుడు ఈ పిల్లలు నీ భౌతిక శరీరము, నీ మనోమయ శరీరము, నీ కామమయ శరీరము ఏ ప్రారంభ కర్మని అనుభవించటానికి అనుకూలంగా పితృదేవతలు తీర్చిదిద్దారో దానికి తగినటువంటి పిల్లలు మాత్రం వాళ్ళు కాదు. లాజిక్ అర్థమైనా మళ్ళీ చెప్తున్నాను వినండి. 10-20 ratio మీ బాడీ తయారైంది, దానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్, దానికి కావలసినటువంటి మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఏంటి? మీన్స్ మ్యారేజ్ అంటే ఒక భార్యనే, ఆ భార్యతో పాటు మావ వస్తాడు, మావతో పాటు ఆడపడుచులు వస్తారు, మరుగులు వస్తారు, చాలా లింకులు వస్తాయి. ఈ లింకులు ఏవి కూడా మీరు ప్లాన్ చేసుకున్నావు కాదు, పిల్లలు కూడా మీరు ప్లాన్ చేసుకున్నావు కాదు. అంచేత పెళ్లైన తర్వాత నుంచి మీ మనోమయ కోశము మీ మా కామమయ కోశము అనేకమైనటువంటి ఒత్తిళ్లకు గురయ్యి సుఖాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు జరుగుతుంది అది. అంటే కర్మ సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా మీకు అర్థమైపోతుంది ఎక్కడ తప్పు జరుగుతుందో. సవరించుకోవడం తెలియగా చెప్తున్నా, ఇప్పుడు మనం నిర్ణయించుకునే తపస్సును దీని ఆధారంగా నిర్ణయించుకోండి. చాలా గొప్ప తపస్సు చిన్న తపస్సు కాదు, ఒక డిసిప్లిన్ మాత్రం. మీరు నిర్ణయించుకోవలసినటువంటి తపశ్చర్యలు ఈ ఆధారంగా నిర్ణయించుకోవాలి. ప్రారంభ కర్మ మాత్రమే మీకు తెలుసు, సంచిత కర్మ నాకు తెలియదు ప్రస్తుతం. ఆగామీ కర్మ ఎలా ఏర్పడుతుంది? సంచిత కర్మ ప్లస్ ఇప్పుడున్నటువంటి మన ఏదో గందరగోళం చేసుకుంటాం కదా, ఈ గందరగోళం ఈ రెండు కలిపి మళ్ళా చనిపోయే టైమప్పుడు ఆగామి కర్మగా ఉంటుంది. అందులో మళ్ళా మనం ప్రారంభ కర్మని చేసుకుంటాం. అంచేత ప్రారంభ కర్మ ఏమిటో మనకి స్పష్టంగా తెలిస్తే మన జీవిత విధానం ఇప్పుడు వేరే రకంగా ఉంటుంది. మరి ప్రారంభ కర్మ తెలియటానికి అందరూ ఋషులు అవ్వగలరా? ఋషులు అవ్వలేనందరూ. దానికే ఋషులు ఒక చిన్న పరిమితి అందించారు, జ్యోతిష్ శాస్త్రము అని. జ్యోతిష్ శాస్త్రాన్ని సజ్జంగా అవగాహన చేసుకున్నవాడు 80% కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ప్రారంభ కర్మ. ఋషి అవుతే 100% కరెక్ట్ గా చెప్తాడు జ్యోతిష్ శాస్త్రవేత్త. అధ్యయనం చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త రెండు లైన్లు చాలాసార్లు నేను చూస్తాను కాలేజెస్ లో. అక్కడ ఓ పుస్తకం చదువుతారు, కీరోజ్ హ్యాండ్ బుక్ ఫర్ పార్మిస్ట్రీ అని, వాళ్ళందరూ చేయి చూసి చెప్పేవాళ్లే. అలా చదివితే లాభం లే. నిజంగా జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక మనం అధ్యయనం చేసుకోగలిగితే ఈ ప్రారంభ కర్మ యొక్క చాలా స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. అంచేత ఏం పేరు పెట్టాలో దగ్గర నుంచి, ఏం చదువుకోవాలో దగ్గర నుంచి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో దగ్గర నుంచి, పిల్లలు ఎప్పుడు పుట్టాలో దగ్గర నుంచి, ఆ పిల్లలకి మళ్ళా ఎప్పుడెప్పుడు ఏ సంస్కారాలు చేయాలో తప్పింది. దీని మొత్తము కూడా జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా జరగవలసినటువంటి విశాలమైనటువంటి భారతీయ సంస్కృతికి నీరు పోయవలసినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. అసలు నిజంగా జ్యోతిష్ శాస్త్రం యొక్క అవగాహన లేదు. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మళ్ళా మనము ఒక సవ్యమైనటువంటి పంధాలో పెట్టడానికి పండుగలు. ఋషులు ఏం చేశారు? ప్రారంభ కర్మ ఒక దేశకాల పరిస్థితుల్లో పుట్టిన వాళ్ళందరినీ ఒకే రకంగా ఉంటుందిగా. ఒకే క్లాసులో చదువుతున్న వాళ్ళు అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ, అదే మ్యాథమెటిక్స్ చదువుతారు, అందులో డౌటే లేదు కదా. అంచేత ఈ సామూహికంగా ఉన్నటువంటి వాళ్ల కర్మలను పండుగగా మార్చేయటానికి, పండుగ అంటే ఫ్రూటిషన్, పక్వానికి తీసుకురావటానికి చేసేటువంటి దాన్ని పండుగ అంటాం మనం. సామూహికంగా ఒకే దెబ్బతో ఆ సంవత్సరము ఆ పండుగ చేసుకున్న వల్ల ప్రారంభ కర్మలన్నీ కూడా ఫ్రూటిషన్ వచ్చేస్తా. అంటే ఏమవుతుంది? ప్రారంభ కర్మ పోతుంది. అంత అద్భుతమైనటువంటి వరాన్ని ఈనాడు ఎవరిళ్లలో వాళ్ళు తినటానికి ఉపయోగించుకుంటున్నారు. పిండి వంటలు తినటానికి, ఆ పిండి వంటలు చేయటానికి కూడా పాప ఇంట్లో ఆవిడ చేస్తుంది, వీళ్ళందరూ బయట కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆవిడ అలా అవస్థపడి చేశాక తినేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇంకోటికి ఈ లోపల అల్లులు ఎవడో వస్తాడు, కోడలు ఎవరో వస్తుంది, చివరికి అంతా గందరగోళం అయిపోతుంది. ఇందుకు ఇది ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని చిన్న చిన్న రకాలుగా చిన్న చిన్న పండుగలుగా మార్చేసి ఋషులు మనకు అందిస్తే, ఆ పండుగ నాడు అందరూ ఎందుకు కలవాలని చెప్పుకున్నారు బంధువులు? బంధువులందరూ అదే ప్రారంభ కర్మ కోసం పుట్టారు కనుక. ప్రారంభ కర్మ బట్టే కదా బంధువులు ఏర్పడతారని చెప్పారు, పిల్లలు ఏర్పడతారని చెప్పారు. మరి వాళ్ళ కర్మలన్నీ ఒకేసారి తీసేయాలంటే ఒకడు అమెరికాలోనూ ఒకడు ఇండియాలోనూ ఉంటే ఎలా కుదురుతుంది? వాళ్ళందరూ ఎక్కడుండాలి? ఒకే చోట ఉండాలి. అందుకనే అందరూ కలిసిమెలిసి చేసుకోండి అని ఈ అవగాహన మనకు వచ్చిన తర్వాత పరిణామక్రమం గురించి రెండు మాటలు గుర్తుంచుకోండి. మనకు ఎలా తెలుస్తుంది పరిణామక్రమంలో మనకేం చేయాలి? ఆ దేశకాలంలో పుట్టినటువంటి మహానుభావులు డైరెక్ట్ గా చెప్తారు మీరేం చేయాలో. ఏ విధమైనటువంటి గందరగోళం చేయరు, డైరెక్ట్ గా గాయత్రి మంత్రము అందరూ చేసుకోండి అని ఎప్పటి నుంచి చెప్తున్నారు? 1875 నుంచి చెప్తున్నారు. 1875 అనేటువంటి సంవత్సరాన్ని నేను కావాలని ఉపయోగించాను, తర్వాత దాని యొక్క స్పెషలైజేషన్ చెప్తాను. 1875 నుంచి 1975 విశేషమైనటువంటి సంవత్సరాలు ఇవి. ఆ రోజు నుంచి గాయత్రి మంత్రం అందరూ చేసుకోండి. సామూహికమైనటువంటి ప్రారంభ విచ్ఛేదనికి కావలసినటువంటి మార్గాలు, స్వాతంత్ర్యం కోసం పోరాడండి 1875 చెప్పినవి.
మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఇంపార్టెంట్ కాదు, దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు దానికి కావలసినటువంటి త్యాగాలు చేశారు, దానికి కావలసినటువంటి బలిదానాలు చేశారు, దానికి కావలసినటువంటి యశస్సును కూడా పొందారు. ఇప్పుడు ప్రారంభ కర్మను సవరించుకోవటానికి ఐదు రకాలైనటువంటి జీవిత చర్యలను మార్చుకోండి. ఇది కామన్ ప్రపంచంలో మానవ శరీరధారి ఎవరైనా సరే వాడు ఈ సంచిత ప్రారంభ కర్మను పూర్తి చేసుకోవటానికే పుడతాడు. నెంబర్ వన్, మృత్యు యొక్క రహస్యాన్ని ఛేదించుట. ఇది అందరికీ కామన్ గా ఉన్నటువంటి వాళ్ళు అన్ని శరీరాలు ఇది లక్ష్యాన్ని పెట్టుకుని ఇవ్వబడ్డాయి. ఎవడికి తగిన ప్రారంభ కర్మను బట్టి ఆ శరీరం వస్తుంది. కానీ ఆ శరీరం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మృత్యువు యొక్క రహస్యాన్ని ఛేదించండి. ఎలా ఛేదిస్తాం? దానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు మృత్యువే. ఈ భావనతో కనుక మీరు జీవించటం నేర్చుకుంటే ఈ లక్ష్యాన్ని మీరు సాధించేస్తారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి మరి మనం చేసినటువంటి సంచిత కర్మలో ఈ జన్మలో ఎంత ప్రారంభ కర్మను తీసుకుని వచ్చాము, దానికి రెండు మళ్ళా సూత్రాలు ఇచ్చారు. ఆత్మబోధ, తత్వబోధ. నిద్ర లేవగానే నేను ఆత్మని, ఆత్మ ఎలా జీవిస్తుందో ఇవాళ జరగబోయే సంఘటనలు తెలుసు కదా. ఫలానా వాళ్ళని కలుసుకోవాల్సి వస్తుంది, ఫలానా ఆఫీసులో పనిచేయాల్సి వస్తుంది, ఆ ఆఫీసులో ఇలాంటి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, కొందరు మనస్సుకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు మనస్సుకు నచ్చని వాళ్ళు ఉన్నారు. వాళ్లతో వ్యక్తిత్వముగా కాకుండా, పర్సనాలిటీగా కాకుండా ఒక ఆత్మ ఎలా ప్రవర్తిస్తుంది, నేను అలా ప్రవర్తిస్తాను అనే డిటర్మినేషన్, సంకల్పము ఆత్మబోధ. రాత్రి పడుకున్నాం, పడుకోబోతున్నాం, మృత్యు ఒడిలోకి వెళ్తున్నాను అని అనుకోకముందు తత్వబోధ. ఏమిటా తత్వబోధ? ఆత్మ వలె జీవించానా అంతే ప్రశ్న. దానికి జవాబిచ్చుకోండి మీరు. ఎక్కడ ఎక్కడ మీరు ఆత్మ వలె జీవించలేదో గట్టిగా మళ్ళా తీసుకోండి. ఇక్కడ ఇలా జీవించవలసి ఉంటుందే అని కరెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఏదో ఒక సంఘటన జరిగింది, మీకు కోపం వచ్చేసింది, ఫైర్ అయిపోయారు, రాత్రి పశ్చాత్తాప పడిపోయి కళ్ళబట నీళ్లు కార్చేసుకుని ఇచ్చట్ నేను వధవని, నేను ఎందుకు పనికిరాను, ఆధ్యాత్మిక ముద్దే వద్దు నాకు, ఇలా ఆలోచించకండి. అక్కడ కోపం వచ్చింది, ఆత్మనే అవుతే అక్కడ ఎలా ప్రవర్తించేవాళ్ళం? కోపం రాకూడదు, వాళ్ళకి ప్రేమతో చెప్పుండేవాళ్ళు, చెప్పుండాల్సింది. దాన్ని రీయాక్ట్ చేసుకోండి. ఆ పరిస్థితిని కోపంతో ప్రవర్తించారు కదా మీరు, దాన్ని తుడిపేయండి. లేదు, నేను కోపంతో ప్రవర్తించలేదు, ఇలా ప్రేమగా ప్రవర్తించి ఉండాల్సింది అని ఆ సీన్ మీరు ఊహించుకోగలరు కదా, అది ఊహించుకోండి. అది ఊహించుకున్న తర్వాత మీరు కనుక నిద్రపోతే ఈ కోపంతో వచ్చేటటువంటి ఆగామి సంచిత కర్మ ఉండదు. ఎందుకంటే సంచిత కర్మలు ఇవంతా మీకు నేర్పడానికే, పాఠం ఎందుకు చెప్తామో మీకు అర్థం అవటానికి. అర్థమయ్యాక ఆ పాఠం అర్థమే. మీరు ఇది కనుక రోజు చేసుకోగలిగితే తత్వబోధ అర్థమైంది కదా. ఆత్మ వల్ల మీరు జీవించలేకపోయారు, చాలా సహజం అది, బాధపడకండి. ఏం చేయాలి మీరు? ఆత్మ వలె జీవిస్తే ఏం చేసి ఉండేవాళ్ళు నేను అన్నది మీరు ఊహించుకుని, ఆ వాతావరణాన్ని, ఆ వ్యక్తుల్ని ఊహించుకుని ఆత్మ వలె ప్రవర్తించండి. ఆ క్షణంలో ఆ కర్మ తుడిచూపోతుంది పూర్తిగా. మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ అది అడగక్కర్లే, కొంపలు అంటూ పోతాయి. క్షమాపణ అడిగితే నెక్స్ట్ డే మీ నెత్తికి ఎక్కుతారు వాళ్ళు. కామన్ సెన్స్ ఉపయోగించండి. మీరు మారాలి, వాళ్ళని కాదు మార్చాల్సిందే. అంచేత ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యువు. ఆత్మబోధ, తత్వబోధ. మన నిత్య జీవితంలో కాలాన్ని సవ్యంగా ఉపయోగించండి. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే టైం వరకు చాలా టైం మనం వేస్ట్ చేస్తాం. ఒక్క క్షణము కూడా వేస్ట్ కాకుండా ఉండేటటువంటి ఒక జీవన ప్రణాళిక మీరు అభివృద్ది చేసుకోలేదు, మీకోసం చేసుకుంటున్నారు మీరు. ఒక్క క్షణం కూడా వేస్ట్ కావడానికి మించినటువంటి టైం టేబుల్ వేసుకుంటే మీకే విసిగేస్తుంది. ఇంకెందుకు అనిపిస్తుంది? బ్యాలెన్స్ చేసుకోండి మీరు. ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ తపశ్చర్యల గురించి వెళ్దాం మనం. కానీ తపశ్చర్యలు ఏం చేస్తాయి? రెండు ఫలితాలు ఇస్తాయి. పాపాన్ని నాశనం చేస్తాయి. పాపాన్నంటే పరిణామ క్రమంలో మీరు అభివృద్ది చెందటానికి అడ్డుపడేటువంటిది ఏదైనా దాన్ని నాశనం చేస్తుంది. రెండోది శుభకర్మను చేయటానికి పరిణామ క్రమంలో మీరు ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి శక్తినిస్తుంది. అంచేతే వీటిని పాపనాశకమైన శక్తివర్ధకమైనటువంటి తపశ్చర్యలు అంటారు. మొట్టమొదటి తపస్సు అస్వాదు తపస్సు. నాలిక మీద విజయము. వాక్శక్తి ఉందంటారు చాలా మందికి, అంటే వాడి నోట్లోంచి ఏదైనా ఒక మాట వస్తే ఆ మాట జరిగిపోతుందని. ఆ శక్తి అభివృద్ది చేసుకోవటానికి ఇది పనిచేస్తుంది. చిన్న పని మీరు చేయటమే, మీకు చాలా రుచిగా ఉండేటటువంటి పదార్థాన్ని వారానికి ఒక రోజు తినకుండా ఉండండి. చాలా రుచికరమైనటువంటి పదార్థాలు ఏంటి? ఉప్పు. ఉప్పు లేకపోతే ఇంకా రుచి అనేదిగా. అంచేత ఉప్పు లేనటువంటి ఆహారాన్ని వారానికి ఒకరోజు తీసుకుంటాను, వీలవుతే గురువారం. మన అందరి సాధనలో కూడా గురువారం మనకి చాలా స్పెషల్ రోజు, అది గుర్తుంచుకోండి. వీలవుతే తీపి కూడా మానేయటం ఆ రోజు, తీపి ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించటం. ఇంకా అక్కడ నుంచి ఇంకాస్త సాహసం చేయగలిగేవాళ్లు నెలకి 3 రోజులు చేసుకోవచ్చు. ఏ 3 రోజులు అంటే వాడి జన్మ నక్షత్రము, భార్య యొక్క జన్మ నక్షత్రము, పెద్ద సంతానం యొక్క జన్మ నక్షత్రం, కూతురైనా కొడుకైనా మొదటి బిడ్డ. ఈ 3 నక్షత్రాలు ప్రతి నెలా వస్తాయి కదా, 28 రోజులకు ఒకసారి తిరుగుతూ ఉంటాయి కదా. ఆ 3 నక్షత్రాలు నిర్ణయించుకోండి. ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం. కుదరలేదు మానేయకండి, ఇంకో 3 రోజులు నిర్ణయించుకోండి. చేయగలిగారు నెలకి 7 రోజులు, అంతకంటే ఎక్కువ ఇది చెయ్యక్కర్లే. వారానికి ఒకరోజు, లేకపోతే 3 రోజులు, లేకపోతే వారం. ఇది దేనికోసం చేస్తున్నాం? వాక్ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవటానికి. మంత్ర సాధకుడికి ఏ శక్తి ఎక్కువ కావాలి? వాక్ శక్తి ఎక్కువ కావాలి కదా. అంచేత మనకిది తప్పదు అస్వాదు వ్రతం. రెండు తితీక్ష. తితీక్ష అంటే ప్రకృతి యొక్క ప్రభావానికి మనము లొంగిపోకుండా ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం. ఎండాకాలం ఫ్యాన్ వేసుకోను, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగను, గొప్ప తితీక్ష తపస్సు. అందులో ఎదురుకుండా ఫ్రిడ్జ్ పెట్టుకుని, ఇంకా అది నిజంగా అది ఎంత ఆత్మశక్తి మీకు ఇస్తోందో మీకు తెలియదు. ఎదురుకుండా ఫ్రిడ్జ్ ఉండాలి, కానీ మేము ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగం. కుండలో నీళ్లు తాగొచ్చా మాస్టారు? తితీక్ష తపస్సు. తాగొచ్చా తాగకూడదా? కుండలో నీళ్లు కూడా ఏమి ఒప్పుకోం. ఋతువుకి విపరీతంగా శీతాకాలం కప్పుకోకుండా పడుకోవటం, లేకపోతే అతి తక్కువ బట్ట. కానీ ఇక్కడ కప్పుకోకుండా పడుకుని 2వ రోజు జ్వరం తెచ్చేసుకుని జలుబు తెచ్చేసుకుంటే మళ్ళీ అది ఫూలిష్నెస్. చూసుకోండి, అది మళ్ళా మీ శరీరానికి కర్మాది దేవతలు ఏదో ఇచ్చుంటారు వాళ్ళు లిమిటేషన్స్, దాన్ని బట్టి చూసుకోండి. కప్పుకోకుండా పడుకోవటానికి ట్రై చేసాం, ఉనికిపోతే రాత్రల్లో మెలకుగా ఉన్నాం. చేయొచ్చా చేయకూడదా? తితీక్ష తపస్సుది. మెలకుగా ఉండి 2వ రోజు ఆఫీస్కి వెళ్ళగలిగితే ఉనికినా పర్వాలేదు, నిద్ర రోగం రాకూడదు, శరీరం రోగగ్రస్తం కాకు. ఆ చిన్న కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. అంచేత ఇది ఋతువులకు సంబంధించినటువంటిది. వర్షాకాలం, వర్షం పడుతుంది కనుక రాలేదు, 2 చినుకులు మిమ్మల్ని ఒక పని చేయడానికి ఆపేశాయంటే అసలు మనకున్నటువంటి సంకల్పం ఎంత? మన పరివారం వాళ్ళ ఏ కార్యక్రమము వర్షం వల్ల ఆగలే, పెద్ద తితీక్ష. కానీ ప్రకృతి సహకరించింది, అక్కడ వర్షం కురిసినా ఆ వర్షంలోనే ఆ పని చేయాలి తప్ప. అర్థమైంది కదా? అంటే ఋతువులలో ఆ ఋతువులకు అనుగుణ్యంగా జీవించటం. కానీ కొంతమందికి వర్షంలో తడిస్తే ఆస్తమా వచ్చేసి, మరి అలాంటి వాడు తడవకూడదు. చూసుకోండి మీ శరీర నిర్మాణాన్ని. తితీక్ష తపస్సు. ఈ తితీక్ష తపస్సు ఏం చేస్తుంది అంటే మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పరిణామ క్రమానికి అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని బ్రేక్ చేస్తుంది. చదువుకోవాలి, వర్షం కురుస్తోంది, వెళ్తావా వెళ్ళవా కాలేజీకి? కానీ వర్షం కురుస్తోంది, ఆస్తమా వస్తుంది, కాలేజీకి వెళ్ళాలి, వెళ్తావా వెళ్ళవా? మానేస్తాం. ఎందుకంటే ఆస్తమా వచ్చి ఇరవై రోజులు మంచం మీద పట్టం మొదలు, ఆ ఒక్కరోజు వర్షంలో తడవకుండా ఉండటం మానేస్తాం. కానీ వర్షంలో తడుస్తే ఏమీ అవదు అనేటువంటి శరీరం వచ్చిందనుకోండి, పరిణామ క్రమానికి చాలా సూట్ అవుతుంది కదా, దానికోసం ఈ తపస్సులు చేస్తాం. అంటే ఈ తపస్సు వల్ల, తితీక్ష తపస్సు వల్ల మనం సాధించవలసినటువంటి లక్ష్యం ఏంటి, ఋతువుల యొక్క ప్రభావము మనని యోగించేయదు. అవధూతలు దానికి పెద్ద ఉదాహరణలు. ఇంటి లోపలికి రారు, చెట్టు కిందే ఉంటారు, బట్టలు వేసుకోరు. అంటే వాళ్ళు చేసేటటువంటి తపస్సు ఏంటి, తితీక్ష తపస్సు. దాని తర్వాత కర్షణ తపస్సు. ఇది మనలో చాలా మంది చేసుకోగలం, చేసుకోవటమే మంచిది. ఈ కాలంలో కర్షణ తపస్సు అంటే ఎవరి పనులు వాళ్లు చేసుకోవటం. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి, స్నానానికి బట్టల దగ్గర నుంచి, ఆవేసుకునే బట్టలు ఉతుక్కోవటం దగ్గర నుంచి, ఎవరి పనులు వాళ్లు, ఇతరుల యొక్క వాళ్ల పని చేయటానికి సహాయం అడగకుండా ఉండేటటువంటి తపస్సు కర్షణ తపస్సు. ఈ తపస్సు చేయటం వల్ల లాభం ఏంటి అంటే, మనిషి ఆత్మనిర్భరుడు, సెల్ఫ్ డిపెండెంట్ అవుతాడు. వాడు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంకోడ సహాయం అతనికి అక్కర్లేదు. అలాంటి కర్షణ తపస్సు చేసినటువంటి వ్యక్తి అడవిలో ఉన్నా వాడికి కావలసినటువంటి ఆహార పదార్థం వాడి దగ్గరికి వచ్చేస్తుంది. మనస్ఫూర్తిగా చేయాలి ఈ పని. ఏంటి, ఏం చేయాలి ఈ తపస్సులో? చేసేదేం లేదు, రోజు చేసేవే. ఇంకోళ్ళు మీకు చేసేవి మీరు చేయకండి. మరి అన్నం కూడా మేమే వండుకోవాలా మాస్టారు? ఆఫీస్కి వెళ్లాల్సిన వాళ్ళు వండుకోరు. కామన్ సెన్స్ ఉపయోగించండి. ఆదివారం పోనీ ఆ రోజు మీరు వండుకోండి, దానికే ఉంది. ఎంత తీవ్రంగా మీరు చేసుకోగలిగితే, ఎంత డెప్త్ గా ఆ నియమాలు మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోండి. వీరు పడనటువంటి నియమాలు వదిలేయండి, కానీ చెయ్యండి. కానీ అన్ని ఒకేసారి చేయం, ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కర్షణ తపస్సు తర్వాత ఉపవాసము. ఉపవాసం గురించి నేను చెప్తూనే ఉన్నాను కదా, ఆహారము పూర్తిగా మానేయటం ఉపవాసం. కానీ నీళ్లు మాత్రం ఆ ఉపవాసం చేసే రోజుల్లో చాలా ఎక్కువ తీసుకోవాలి. నీళ్లు మాత్రమే కాదు, నిర్జల ఉపవాసము గురువు యొక్క విశేషమైనటువంటి ఆజ్ఞ వల్లే చేయాలి తప్ప, లేకపోతే నిర్జల ఉపవాసం పనికిరాదు. ఉపవాసంలో ఏ ఆహారము తీసుకోవద్దు, పాలు కూడా తీసుకోవద్దు. మీరు మంచినీళ్లు మాత్రమే తీసుకుంటాం. నిమ్మకాయ పిండినటువంటి మంచినీళ్లు అయితే ఇంకా మంచిది. కావాలంటే కొంచెం ఉప్పు, అప్పుడప్పుడు పంచదార కొంచెం వేసుకున్నారని షర్బత్లా తీసేసుకుని తాగితే ఒప్పుకోం. కానీ సరే అయితే రేపు నిర్జల ఉపవాసం, నీళ్లు తాగేసి ఉపవాసం ఉంటాం, అలా మొదలెట్టకండి. ముందు ఒక పూట భోజనము, ఒక పూట ఫలాహారము ముందు అలా అలవాటు చేయండి శరీరానికి. దాని తర్వాత రెండు పూట్ల ఫలాహారము, అది కూడా చేయగలిగిన తర్వాత సజల ఉపవాసము. నిర్జల ఉపవాసానికి మాత్రం మీరు ఎక్స్పర్ట్ గైడ్ ఎవరైనా ఉంటే తప్ప వెళ్ళకండి. దాని తర్వాత గవ్య కల్ప తపస్సు. అద్భుతమైనటువంటి కాయకల్ప తపస్సు ఇది. మరి ఈ కాలంలో నగరవాసులకి ఇది సంభవం కాదు, కానీ వాళ్ళకి తెలుసున్నటువంటి స్నేహితులు వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఉంటే ఆవు దగ్గరే ఎక్కువ కాలం గలపటం. దిలీపుడు వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవు దగ్గర మొత్తం కాలాన్ని గడిపాడు. దాన్ని తోలుకుపోవటం, దానికి ఆహారం ఆవు దగ్గరే ఉండటం, దాని తర్వాత ఆవు పేడను ఉండంట పట్టుకోవటం, ఆవు మూత్రాన్ని ఒళ్లంతా రాసుకోవటం, శిరస్సు మీద రాసుకుని స్నానం చేయటం గవ్యకల్ప తపస్సు. ఎప్పుడైనా మనం ఒక ఆశ్రమం లాంటిది ఏర్పరచుకుని దాంట్లో ఐదారు ఆవుల్ని కనుక మనం పెట్టుకోగలిగితే ఈ సాధన చేయవచ్చు. ఇంకా పరిపూర్ణ సంచిత కర్మల్ని భస్మం చేసేస్తుంది ఇది. అసలు ఏ సంచిత కర్మ వాడికి ఉండదు. గోసేవలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది, ఆవు శరీర నిర్మాణంలో ఉంది ఆ గొప్పతనం. ఉపయోగించి ఇప్పుడు అగ్నిలో గొప్పతనం ఉంది కదా, నిప్పుని మీరు ఉపయోగించుకోగలిగితే ఎన్ని మ్యాజిక్లు చేసుకోగలుగుతున్నారు మీరు. ఈ మోడర్న్ సివిలైజేషన్ మొత్తం అగ్ని యొక్క సామీప్యత వల్ల ఉంది. ఆవు యొక్క సామీప్యత వల్ల పరిణామక్రమానికి అననుకూలమైనటువంటి, అంటే పరిణామక్రమానికి ఉపయోగపడినటువంటి, మీరు ఎన్ని కోట్ల జన్మల సంచిత కర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతాయి. అద్భుతం అది, ఆవు దగ్గర ఉండగలగటం. మనమే దూరం అయిపోయాం ఆవులకి, కానీ అంత అసంభవం ఏం కాదు. మన మనకో మన తెలిసిన వాళ్లకో మన బంధువర్గానికో పల్లెటూళ్లలో ఎక్కడైనా ఆవులుంటే, వాళ్ళకి లేకపోయినా ఆవులున్న వాళ్ల దగ్గరికి వెళ్లి మేము ఇలా సాధన చేసుకోదలుచుకుందాం, మీ గోశాలలో ఉంటాం, మేము చేయగలిగే సేవ చేస్తాం, పాలు పితకటం అది మనకి చేత కాదు, ఇప్పుడు నేర్చుకోకండి. అనవసరంగా ఆవు అది కలిపిందంటే మళ్ళా ఎముకలు ఫ్రాక్చర్ అవుతాయి, అదో గడవ. భలే తపశ్చర్యలు చేయించారు మాస్టర్ అది. ఆవుకి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత దగ్గరగా. నాకు తెలుసున్నటువంటి కొంతమంది ఆవు మీదే పడుకున్న వాళ్ళు ఉన్నారు, ఆవు మీదే పడుకుని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా చేశారు ఆ సాధన వాళ్ళు, కానీ ఆవు మీద పడుకుని నావెల్స్ చదువుకుని అది చదువుకుని మీరు ఆవుకి బాగా దగ్గరైపోతే అది చాలా విశేషంగా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని. ఒక తల్లి కూడా మిమ్మల్ని అలాగే చేయదు. ఆవుకి దగ్గరగా వెళ్ళండి, వీలవుతే ఎక్కడైనా ఆవు కనిపిస్తే కాసేపు ఆవు పక్కన నుంచోండి. చివరికి మీ స్నేహితులు భయపడిపోయి ఆవు కనిపిస్తే ఇంక వీడు ఆగిపోతాడ్రా, వాళ్ళు అలా అనుకున్నా పర్వాలేదు. అర్థమైంది కదా, ఆవు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. భారతదేశంలో ఆవుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అందుకు ఇచ్చారు. ఆవులో ఏం లేదు, అగ్నిలో ఏం లేదు, ఆ అగ్నిని ఉపయోగించుకునేటటువంటి విధానంలో ఉంది. మీరు ఉపయోగించుకోకపోతే ఏమవదు. నిరంతరము ఆవు దగ్గర ఉండటం, వీలవుతే ఎప్పుడైనా ఎండాకాలాల్లో మనకి సెలవున్న రోజుల్లో వెళ్ళండి ఆవు దగ్గరికి, సాధ్యమైనంత వరకు ఆ గోశాలలో. కానీ ఆ గోశాలలో దోమలున్నాయి, క్లీనినెస్ లేదు, రోగాలు వస్తాయి. మరి అది మళ్ళా కామన్ సెన్స్ చూసుకోండి, నీట్గా ఉంచుకోండి, ముగ్గులు వేసుకోండి. గోశాలలో ప్రతి ఋషి యొక్క ఆశ్రమంలో ఆవులు ఉండేవి. అది రెండు, ఆవుకి ఆ పాలు ఇంపార్టెంటే, దాని యొక్క అననుకూలమైనటువంటి సంస్కారాలు తీసివేయ శక్తి మీరు దగ్గర ఉండి చూడండి ఎప్పుడైనా ఆవుకి, మీకే తెలుస్తుంది. అది చెప్తే గానీ అర్థం కాదు. ఈ దృష్టితో చూడాలి ఆవుని. తర్వాత ప్రదాతవ్య తపస్సు. ప్రదాతవ్య తపస్సు అంటే మనం ఆర్జించినటువంటి డబ్బు అతి స్వల్పంగా మన కోసం ఉంచుకుని ఎక్కువగా సమాజానికి ఇవ్వటం, ఉపయోగపడేటట్టు, సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకి అత్యధికంగా ఇవ్వటం. ప్రదాతవ్య తపస్సు యొక్క పరాకాష్ఠ పూజ గురుదేవుల యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. నిష్కాసన తపస్సు ఏడవది. ఇది ఈ కాలంలో మనం చేయలేము. మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు కి మనం చేసిన తప్పులన్నీ ఒప్పేసుకోవటం అతని ముందు. స్నేహితుడు ఎప్పుడు శత్రువు అవుతాడో మనకు తెలియదా, చెప్పేశామనుకోండి వాడికి మన రహస్యాలన్నీ కూడా కొంపలు అంటుకుంటాయి. మరేం చేయాలి ఈ నిష్కాసన తపస్సుకి? నేనిచ్చే మీకు సలహా ఏంటి అంటే, డైరీలాగా రాసుకోండి కాగితాల మీద, రాసుకోగానే కాల్ చేయండి వాటిని. నిష్కాసన తపస్సు రాసుకోండి, మీరు చేసిన తప్పులు, నేను ఇలా చేశానే అలా చేశానే. మనస్ఫూర్తిగా దాచుకోవాల్సిన అవసరం ఉంది, మళ్ళా మీరే కాల్చేస్తారుగా, మీ కళ్ళ ముందే అది. అంచేత భయం లేదు కదా. అంటే మీరు మీ మనస్సును ఎవరు ముందు విప్పి చెప్పుకున్నట్టు కాల్చేస్తే దాన్ని అగ్నిదేవుడు. అంతకంటే గొప్ప సాక్షి మనకు ఎక్కడా దొరకడు, అనేక కర్మలకి ఆయన సాక్షి. అంచేత నిష్కాసన తపస్సు ఓ నెల, ఎప్పుడైనా మనం కొన్ని చేసిన పనులకి బాధపడుతూ ఉంటాం, ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని. దానివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాల నుంచి మీరు తప్పించుకోవాలి అంటే మీరేమీ చేయకలే, మనస్ఫూర్తిగా దాన్ని కాగితం మీద పెట్టి, మనస్ఫూర్తిగాను ఇలాంటి తప్పు నేను మళ్లీ చేయను అనేటటువంటి ఒక తీక్షణమైనటువంటి సంకల్పం తీసుకుని ఒక చిన్న ఒక అగ్ని రగిల్చి, అగ్ని కూడా రగిల్చక్కర్లేదు, అగ్గిపుల్ల గట్టి గీస్తే కాలిపోతుంది. నిష్కాసన తపస్సు. కానీ నిష్కాసన తపస్సులో మెయిన్ ఏంటంటే మళ్లీ ఆ తప్పు తిరిగి చేయకుండా ఉండటం. తప్పు చేశానంటూ ఉండటం, మళ్ళా చేసేస్తే అది పెద్ద అంత ఉపయోగపడదు కానీ మానేయకండి. తర్వాత సాధన. నవరాత్రుల్లో లేకపోతే విశేషమైనటువంటి పర్వదినాలలో చేసేటటువంటి ఎక్కువ జప సంఖ్య, ఎక్కువ అనుష్ఠాన కాలం, ఎక్కువ మామూలుగా రోజు 3 గంటలు మనం జపం చేస్తాం కదా, అంతకంటే తక్కువ మనం చేయంగా ఎలాగో. తల గట్టిగా ఊగటల్లే. అంతకంటే ఎక్కువ ఎంత చేయగలము. ఈసారి నవరాత్రుల్లో ఆల్మోస్ట్ మనం 12 గంటలు ఇన్వాల్వ్ అవుతామని నా నమ్మకం. ఇవంతా కూడా సాధన తపస్సు, బ్రహ్మచర్య తపస్సు. కామము శక్తి కోల్పోవటానికి ఎక్కువ కారణమవుతూ ఉంటుంది. శక్తి నిగ్రహం కోసము, శక్తి సంగ్రహణ కోసము కామమయమైనటువంటి ఆలోచనలకు దూరంగా నెల రోజులు కాని ఓ సంవత్సర కాలం పాటు కాని ఎవరు వీరు బట్టి వాళ్లు ఉండగలగటం బ్రహ్మచర్య తపస్సు. 10 చాంద్రాయణ తపస్సు. దీని గురించి నేను మీకు చెప్పాను కదా, ఆహారంలో చంద్రుడి కళలకు అనుగుణ్యంగా ఆహారాన్ని మార్పు చేసుకోవటం. అర్ధచాంద్రాయణ తపస్సు అని ఉంటుంది, 15 రోజుల్లో పూర్తయ్యేది. ఇందులో ఏం చేస్తాం, 16వ వంతు కాకుండా 8వ వంతు తగ్గిస్తాం ఆహారాన్ని. సగం చేసుకుంటాం కదా అర్ధచాంద్రాయణతో, 15 రోజుల్లో పూర్తవుతుంది. అమావాస్య నుంచి పౌర్ణమి కానీ లేకపోతే పౌర్ణమి నుంచి అమావాస్య కానీ, అంటే మొత్తం 4 రోజులు చేయలేని వాళ్లు 15 రోజుల పాటు చేసుకోవచ్చు. 11 మౌన తపస్సు. ఇది మాత్రం మనందరం చేయవలసిందే. మౌన తపస్సు అంటే అవసరం లేకుండా మాట్లాడకండి. ఎన్నిసార్లు మనం అనుకున్నా కుదరటం లేదు, కనీసం ఈ రోజు నుంచైనా, కనీసం ఈ వాతావరణంలో మాటలు వద్దు. కావాలంటే ఇక్కడికి వచ్చి రాసుకుని మాట్లాడండి. ఎంతసేపు మీరు మాట్లాడదలుచుకున్నారు, అస్సలు మాట్లాడకండి. ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు అనుకున్నా కూడా. సంకల్పరాహిత్యం తెలుపుతోందని కనీసం ఈ క్షణం నుంచైనా ఈ ఏరియాలో మాటలొద్దు, మౌనంగా ఉండండి. చెప్పిన పని, మీకు అప్పచెప్పినటువంటి పని ఏదైనా ఉంటే చేసుకోవటం, లేకపోతే గాయత్రి మంత్ర జపం చేసుకోవటం. ఇక్కడ ఆ మౌనం యొక్క శక్తిని ఉద్భవింపజేద్దాం మనం. ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఈ స్తంభాల మధ్య మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఏంది, మాట్లాడాలి అనుకోండి. నిజంగా అవసరం వచ్చింది బయట గడిపోయి మాట్లాడేసుకుని వచ్చేయండి. అసలు ఎవ్వరూ మాట్లాడొద్దు. అసలు మరి మేస్త్రీలతో అట్లా మాట్లాడాలా వద్దా మాస్టర్ భలే ప్రశ్న వేశారు. మాట్లాడకండి, వాడు కట్టడు దానికి ఉంది. లేకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తాడు, తర్వాత మీరు నా మీద పడుతుంది కదా, మీరే కదా మాట్లాడొద్దన్నారు, అంచేత అలా అయిపోయిందని. అంచేత కామన్ సెన్స్ ప్రతి చోట మీరు ఉపయోగించుకోవాలి. వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడితే కదా వాళ్ళతో యుద్ధం కూడా చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మీలో మీరు మాట్లాడకండి. లాస్ట్ 12వ తపస్సు అర్జన తపస్సు. అంటే అర్జున ఆర్జన విద్యార్జన ధనార్జన అని చెప్తాం కదా, ఆర్జన తపస్సు అంటాం దాన్ని. ఈ ఆర్జన తపస్సులో విద్య కాని విశేషమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి కళ కాని దేని గురించైనా మీరు ఆర్జించుకోవచ్చు. మనం ఏం ఆర్జించుకోవాలి, మన లక్ష్యము మాత్రము ఇక్కడ ప్రకృతి యొక్క పరిణామ క్రమం యొక్క పరిపూర్ణమైనటువంటి అవగాహన తెలుసుకుందాం మనం క్రమక్రమంగా. ఈ నవరాత్రులు అయిపోయాక వీలైతే నవరాత్రుల్లోనే సాయంత్రం పూట పొద్దున్న పూట ఎప్పుడో మనకి వీలున్నప్పుడు అందరికీ ఏది టైం వీలుగా ఉంటుందో చూసుకుని 1 గంట సేపు ప్రకృతి యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకుందాం. ఎంత విషదంగా మీరు తెలుసుకోవాలి అంటే దారిలో రిక్షావాడు అలా వెళ్తూ ఉంటే వాడు ఏ పరిణామ క్రమంలో జీవిస్తున్నాడు అన్నది మీకు అర్థం అవ్వాలి. మహామహులున్నారు, వాళ్ళు పరిణామ క్రమంలో ఎక్కడున్నారు మీరు ఖచ్చితంగా గుర్తించగలగాలి మ్యాప్లో వేసినట్టు. త్యాగరాజున్నాడు, మీరాబాయి ఉంది, శంకరాచార్య వారు ఉన్నారు, అక్బర్ ఉన్నాడు, మస్సోలని ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు. వీళ్ళ జీవితాలు మనకి చాలా స్పష్టంగా తెలుసు కదా. అంచేత పరిణామ క్రమంలో వీళ్ళు ఎక్కడున్నారు, పరిణామక్రమం యొక్క మొదలేంటి, పరిణామక్రమం యొక్క అంతం ఏమిటి, దీన్ని మనం చాలా విశదంగా తెలుసుకునేటటువంటి తపస్సు మొదలెడదాం. ఈ తపస్సు ఎప్పుడు ఆపుతాం మనం, పరిపూర్ణంగా పరిణామక్రమం మనకి అర్థమయ్యేంత వరకు కంటిన్యూ చేస్తాం. ఇవి 12 తపశ్చర్యలు. ఈ 12 తపశ్చర్యలలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి తపశ్చర్యలు చేస్తారు అన్నది ముఖ్యం కాదు, వారి ప్రారంభ కర్మకు అనుగుణ్యంగా
ఈ దేశకాల పరిస్థితుల్లో నేను చెప్పాను కదా, గురువులు ఇచ్చేటటువంటిది ఏంటి అంటే అశ్వార్థ వ్రతం ఒకటి చాలా ముఖ్యం, మౌన వ్రతం ఒకటి చాలా ముఖ్యం, బ్రహ్మచర్య వ్రతం ఒకటి చాలా ముఖ్యం. ఇదంతా కాకుండా ఇప్పుడు మనం చివరి చెప్పుకున్నటువంటి ఆర్జవ తపస్సు, ఈ నాలుగు తపస్సులు మనం ఇక్కడ సాధన చేసుకున్నాం. స్వస్తి చెప్పే ముందు మళ్లీ ఒకటి గుర్తుంచుకోండి, మౌనం. మాట్లాడదలుచుకుంటే బయటకు వెళ్లి మాట్లాడండి, గేట్ బయటకు వెళ్లి ఇక్కడ మాట్లాడకండి. ఎవరితో మాట్లాడదలుచుకున్నారో వాళ్ళని ఇలా తట్టి పిలిచి మళ్ళా నోట్తో పిలుస్తారేమో, మౌనం భంగం అవుతుంది. ముట్టుకుని వినలేదు జుట్టు పీకి మీ ఇష్టం, కానీ నోరు విప్పారు అది, వాడు నోరు విప్పడు, మీరు జుట్టు పీకుతే వాడికి జుట్టు పీకొచ్చు, నో అబ్జెక్షన్. ఏదైనా నో టాకింగ్ హియర్ అన్న నియమాన్ని ఈసారైనా మనం